గుమ్మంలో కొత్త మనిషి. రచన ఈవిలిన్ ఆంథోనీ. రాజీవ్ గాంధీని ఘాతుకంగా మృత్యువుకి గురిచేసి సరిగ్గా సంవత్సరమైంది. ఈ మే 21వ తేదీన ఆయన సంస్మరణార్థం ప్రథమ వర్ధంతిని భయంకరవాద వ్యతిరేక దినంగా పరిగణిస్తామని యావత్ భారత ప్రజలు శపథం కావించి ఊరూరా సంస్మరణ సభలు చేశారు. ఆయన ఘోర మృత్యువుకి బలి అయిన శ్రీ పెరంబదూర్లో పెద్ద ఎత్తున శ్రద్ధాంజలి సంస్మరణ సభ జరిగింది. అయితే ఇటువంటి విషాదకరమైన సంస్మరణ సభలలో కూడా కొంత అపశృతి చోటు చేసుకుంది. అతి చిన్న వయసులోనే ఆ సుందర దరహాసాన్ని కాలరాచిన దుర్మార్గులను, ముఖ్యంగా బెల్ట్ బాంబ్ అని పిలువబడే ఆ ధానును, ఒంటికన్ను జాక్ అని పిలువబడే శివరాజన్ వంటి కిరాతకులని సమర్థిస్తూ, వారు నిజమైన కథానాయకులని పొగుడుతూ కరపత్రాలు పంచిపెట్టడమే కాక వాల్ పోస్టర్స్ కూడా అంటించారు. ఇటువంటి కిరాతక చర్యని సమర్థించి వారు చేసిన ఘోరకృత్యాన్ని సమర్థించగల ఘనులు మన మధ్య ఉన్నారు అంటే మానవ సమాజంలో స్వార్థపూరిత రాజకీయపు కాలుష్యం ఎంత లోతుగా పాతుకుపోయిందో అర్థమవుతుంది. గాంధీజీని చంపి గాడ్సే దేశానికి ఉపకారం చేశాడని వాదించే ఘన్లు మనలో కొంతమంది ఉన్నారు. అలాగే 2వ ప్రపంచ యుద్ధంలో లక్షలాది యూదులని గ్యాస్ ఛాంబర్స్కి పంపిన హిట్లర్ని సమర్థిస్తూ నాజీలని దేశభక్తులుగా చిత్రించే ప్రయత్నాలు అడపాదడపా జరుగుతూ ఉన్నాయి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మానవాళిలో హింసను, రాక్షసు కృత్యాలని ఖండించేవారు చాలామంది ఉన్నా, కొందరు తమ స్వప్రయోజనాల కోసం హంతుకులని దేశభక్తులుగా మార్చాలని వ్యర్థ ప్రయత్నాలు జరుపుతూ ఉంటారు. అటువంటి ప్రయత్నాలకి మారు రూపమే ఈ నెల పరిచయం చేయబోతున్న గ్రంథం. స్ట్రేంజర్ ఎట్ ద గేట్స్, వీధి గుమ్మం ముందు అగంతకుడు అని దీనికి అర్థం చెప్పుకోవచ్చు. ఈవిలిన్ ఆంథోనీ రాసిన ఈ నవలని చాలా రోజుల క్రితం చదవడం తటస్థించింది. మొన్న రాజీవ్ గాంధీ సంస్మరణ సభ రోజున ఎల్టీటీఈ వారిని ప్రశంసిస్తూ కరపత్రాలు, వాల్ పోస్టర్సు బాహాటంగా దర్శనమిచ్చాయని చదివినప్పుడు ఈ నవల జ్ఞాపకం వచ్చింది. మళ్లీ మరోసారి చదివి పరిచయం చేద్దామని కూర్చున్నాను. ప్రతి విషయాన్ని వక్రంగా, సభ్యతకి, మానవత్వానికి వ్యతిరేకంగా ఆలోచించే మనుషులు ప్రపంచంలో అన్ని చోట్ల, అన్ని కాలాల్లోనూ ఉంటారు. వారికి ఏదీ సవ్యంగా కనిపించదు. నలుపుని తెలుపుగా చూపించాలని మహాతాపత్రయపడిపోతుంటారు. సభ్యమానవాళి ఖండించిన అకృత్యాలు వీరికి మామూలుగా రాజకీయ అవసరాలకు చేసినవిగా కనిపిస్తాయి. యుద్ధంలో శత్రువుని చంపటం మటుకు హింస కాదా అని ప్రశ్నిస్తుంటారు. అది ఆత్మరక్షణ కోసం, దేశరక్షణ కోసం జరిపే పోరాటం. ఒక వ్యక్తిని చంపాలని లేక ఒక జాతిని సమూలంగా నాశనం చేయాలని అనుకుని ఒక పథకం వేసి మెట్టుమెట్టుగా ప్రయత్నాలు జరిపి ఆ పథకం ప్రకారం ఒక మనిషిని, ఒక జాతిని చంపడం, అది మహానేరం అవుతుంది. కానీ ఎంతమాత్రం క్షంతవ్యం కాదు. అంతర్జాతీయ ఒప్పందం ప్రకారం యుద్ధకాలంలో కూడా కొన్ని నిబంధనలు పాటించవలసిన బాధ్యత ఆయా దేశాలపైన ఉంది. సామాన్య ప్రజలపైన హాస్పిటల్సు, స్కూళ్ళు, నీళ్లు, ఎలక్ట్రిసిటీ, ఆహార ధాన్యాలు వంటి మామూలు ప్రజానీకానికి అవసరమయ్యే సౌకర్యాలపైన బాంబులు వేయకూడదు. ముఖ్యంగా స్త్రీలు, పిల్లలు, వృద్ధులు జోలికి పోకూడదు. విషవాయువు, రోగక్రిములు గల బాంబులు వేయకూడదు అన్న నిబంధనలున్నాయి. వీటిని ఉల్లంఘించిన వారిని వార్ క్రైమ్స్, యుద్ధ సమయపు నేరాలుగా హేగ్లో గల అంతర్జాతీయ న్యాయస్థానంలో విచారించి తగు శిక్ష విధించడం జరుగుతుంది. ఇటువంటి యుద్ధకాలపు నేరాలు, అవి కిరాతక కృత్యాలైనా, వాటికి రాజకీయపు కారణాలు రుద్ది రాక్షస ప్రవృత్తి గల వ్యక్తుల్ని మానవతామూర్తులుగా, తెలిసి చేసిన ఆ అకృత్యాలని స్వదేశ రక్షణకై జరిపిన పనులుగా చిత్రించి ఆ వార్ క్రైమ్స్కి రంగు పులిమి, తద్వారా రాజకీయ ప్రచారం లబ్ధి పొందటం కద్దు. అది ప్రపంచంలో, ముఖ్యంగా 2వ ప్రపంచ యుద్ధం తర్వాత న్యూరంబర్గ్ ట్రైలీ నాజీ హంతకులపై, జపాను వారిపై నేర విచారణలు జరిపి శిక్షలు అమలు జరిపారు. అందులో కొందరికి మరణశిక్షలు, మరికొందరికి యావజ్జీవ జైలు శిక్షలు పడ్డాయి. అటువంటి శిక్షకు లోను కాబడిన హెస్ సుమారు 50 ఏళ్లపాటు జైల్లో మగ్గి ఇటీవలే మరణించాడు. ఈ హెస్ జైలు కాపలాకు ఇటు అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాల సైనికులు 50 ఏళ్లుగా తమ సైనికుల్ని ఉంచాయి. ఈ సైనికులకైన ఖర్చుతో ఒక చిన్న దేశాన్ని సులభంగా పోషించగలనని రాజకీయ పండితులు వ్యాఖ్యానించారు. ఈ నెల పాఠకులకి పరిచయం చేయబోతున్న నవల ఇటువంటి వార్ క్రైమ్స్ నేపథ్యంలోని నవల. అందుకని ఇంత ఉపోద్ఘాతం చెప్పవలసి వచ్చింది. నాకు ఈ రచయిత గురించి ఏమీ తెలియదు. అతనింకా నవలలు రాశాడేమో కూడా తెలియదు. కానీ మనిషిలో నరుడు, రాక్షసుడు ఇద్దరూ నాణానికి రెండు వైపులా గల బొమ్మా బొరుసుల వలె ఉంటాడని, తన ప్రేమాస్పదుల పట్ల ప్రాణాలకి సైతం లక్ష్యపెట్టక కాపాడగలిగిన మనిషి శత్రువు అన్నప్పుడు ఎంత పైశాచికంగా ప్రవర్తించగలడో అన్నది రచయిత చాలా చక్కగా చెప్తాడు. ఈ నవల రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన 30 ఏళ్లకి ప్రారంభమవుతుంది. రెండవ ప్రపంచ యుద్ధంలోని అన్ని కుటుంబాలకి మల్లేనే కౌంటెస్ లూయిసీ కూడా చాలా అగచాట్లకి బాధలకి లోనైంది. యుద్ధకాలపు జ్ఞాపకాలను మర్చిపోవడానికి, ఆ పాత స్మృతుల నుంచి పారిపోవడానికి లూయిసీ తన పూర్వీకుల భవనం వదిలేసి ప్యారిస్లో స్థిరపడుతుంది. చార్టీ నగరానికి 40 మైళ్ల దూరంలో సెయింట్ బ్లేస్ అన్న గ్రామం ఉంది. సుమారు 700 మంది జనాభా గల ఆ గ్రామంలో 600 ఏళ్ల నుంచి బెర్నార్డ్ కుటుంబీకులు జమీందారులుగా తరతరాలుగా ఆ గ్రామస్తుల మంచి చెడ్డలు కనుక్కుంటూ జీవితం గడుపుతూ ఉన్నారు. ఫ్రెంచ్ రివల్యూషన్ కాలంలో తప్ప నిర్విఘ్నంగా బెర్నార్డ్ల పరిపాలన కొనసాగుతూనే ఉంది. పూర్వీకుల భవంతి చుట్టూ పచ్చని తోటలు. జీన్ బెర్నార్డ్కి పెళ్లైంది. 2 పిల్లలు. మగపిల్లవాడు పాల్కి 5 ఏళ్లు, ఆడపిల్ల సోఫీకి 3 ఏళ్లు. జీన్ బెర్నార్డ్ చెల్లెలు రిజినీ పెళ్లి చేసుకోలేదు. 20 ఏళ్ల రిజినీ ప్యారిస్లోని సోరోబోన్ విశ్వవిద్యాలయంలో చదువుకుంటూ ఉంది. వారాంతాలు ప్యారిస్ నుంచి తమ ఎస్టేట్కు వచ్చి మేడ పైభాగంలో ఉన్న వృద్ధుడైన తండ్రితో ఆ 2 రోజులు గడిపి వెళ్ళిపోతూ ఉంటుంది. అమెరికన్ యువతి అయిన లూయిసీ జీన్ బెర్నార్డ్ని ప్రేమించి తన పౌరసత్వం, దేశం అన్నీ వదులుకుని జీన్ని పెళ్లి చేసుకుని 2 పిల్లల తల్లై ఈ ఫ్రెంచ్ నాగరికతలో ఆచార వ్యవహారాల్లో కలిసిపోయింది. జీన్ బెర్నార్డ్ తండ్రి వృద్ధాప్యంతో తెరుపు మరుపుల మధ్య పైభాగంలో ఉంటున్నాడు. లూయిసీకి, అంటే జీన్ భార్యకి, ఆడపడుచు రిజినీకి మధ్య అంత సయోధ్యం ఉండదు. కానీ రిజినీకి మేనకోడలు, మేనలుడు అంటే ప్రాణం. తండ్రి అంటే విపరీతమైన ప్రేమ. తమ కుటుంబ పేరు ప్రతిష్టల గురించి కొంత గర్వం కూడా ఉంది. ఆడపడుచుకి తనకి పడకపోయినా తన పిల్లల పట్ల రిజినీకి గల ప్రేమ చూసి లూయిసీ తటస్థంగా ఆడపడుచు జోలికి వెళ్లకుండా ఊరుకునేది. లూయిసీ సన్నగా, పొడవుగా, నీలాల కళ్లతో 2 పిల్లల తల్లి అంటే ఎవరూ నమ్మలేనంత ఆకర్షణీయంగా ఉంటుంది. ఒకప్పుడు వారి భవంతిలో 16 మంది పనివాళ్లుండేవారు. రెండవ ప్రపంచ యుద్ధ ఆరంభంతో జర్మనీ ఫ్రాన్స్ని ఆక్రమించుకోవడం వల్ల ఆ ఇంట్లో ప్రస్తుతం 2 పనివాళ్లు మటికే ఉన్నారు. ఆ 2 కూడా వయసు మళ్లినవాళ్లే. రెండవ ప్రపంచ యుద్ధానంతరం లూయిసీ కొన్నాళ్లు తమ పూర్వీకుల భవనంలో ఉన్న భర్త మరణానంతరం లూయిసీ కూతురు సోఫీతో పాటు ప్యారిస్లో స్థిరపడింది. పాల్ మాత్రం తమ పూర్వీకుల భవనంలో సెయింట్ బ్లేజ్ గ్రామంలో ఉంటున్నాడు. అతనికి 2 పిల్లలు, భార్య ఫ్రాన్సిస్. పాల్ మరో 4 నెలల్లో రాబోయే ఎన్నికలలో తమ గ్రామం నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా నిల్చోబోతున్నాడు. కూతురు సోఫీ పెళ్లి చేసుకోలేదు. కానీ ఆ అమ్మాయి ఒక విప్లవ యువకునితో కలిసి తిరుగుతోందని తల్లికి తెలుసు. కానీ పిల్లల వ్యక్తిగత విషయాల్లో కల్పించుకోవడం లూయిసీకి ఇష్టం లేదు. తల్లి కూతుళ్ళని చూస్తే అక్క చెల్లెళ్ళు అనుకుంటారు, కానీ సోఫీని కూతురు అనుకోరు. లూయిసీ అంత అందంగా, నాజూగ్గా ఉంటుంది. ఆమెకి 50 పైబడ్డాయంటే నమ్మరు. భర్త పోయాక లూయిసీ పెళ్లి చేసుకోలేదు. 25 ఏళ్లుగా ఒంటరిగా ఉంటోంది. ఎంతోమంది లూయిసీని పెళ్లి చేసుకుంటామని ముందుకొచ్చారు. కానీ ఆమె ఒంటరి జీవితం కావాలనే ఎన్నుకుంది. 15 ఏళ్లుగా రాహుల్ డిలిబ్రస్ ఆమె ప్రేమ కోసం అర్థిస్తూ ఎక్కడికెళ్లినా వెంట వెళ్తూ ఉండేవాడు. ఆ రాహుల్ ప్రేమను చూసి సోఫీ వేళాకోళం చేస్తూ ఉంటుంది. ఆ ముసలివాడిలో ఏం చూసి తల్లి అతనితో విందులకి, వినోదాలకి వెళ్తూ ఉంటుంది అని. ఆ ఉదయం వేళ రాహులీతో ఫోన్లో మాట్లాడుతున్న లూయిసీ వద్దకు పనివాడొచ్చి గేటు దగ్గర ఒక లావుపాటి మధ్యవయస్కురాలు కాచుకుని ఉందని, ఆమె తన యజమానురాల్ని తప్పనిసరిగా చూడాలని పట్టుపడుతోందని కబురు తీసుకొస్తాడు. ఊరు పేరు లేని ఆ కొత్త మనిషి ఎవరా అని ఆలోచిస్తుంటే కూతురు సోఫీ వచ్చి చెప్తుంది, ఎవరో జర్మన్ వనిత అని, ఆమె పేరు మిసెస్ మిండిన్ అని. ఆ మిండిన్ అన్న పేరు లూయిసీకి తెలుసని అవతలామె చెప్పిందట. ఒక్కసారి లూయిసీ గతంలోకి, జ్ఞాపకాల పొరల వెనుకకి వెళ్ళిపోతుంది. అంత క్రితం రోజు జర్మనీ నుంచి విమానంలో వచ్చిన మిసెస్ మిండెన్ జన్మలో విమానం ఎక్కెరగదు. విమానమే కాదు, తన దేశపు ఎల్లలు దాటి కూడా ఎరగదు. లావుగా, మొరటుగా ఉన్న మిసెస్ మిండెన్ ప్రతి పైసా కూడబెట్టి క్రితం రాత్రి ప్యారిస్ చేరుకుని చవగ్గా ఉన్న హోటల్లో దిగి రాత్రంతా బిక్కుబిక్కుమంటూ పరాయి దేశంలో గడిపి ఉదయం ట్యాక్సీ ఎక్కి ఇల్లు వెతుక్కుంటూ వచ్చింది. విశాలమైన ఆ భవనం, సంపదతో తుళ్ళిపడుతున్న ప్రదేశాలు, 50 ఏళ్లు దాటిన 25 ఏళ్ల యువతిలా ఉన్న లూయిసీ అందచందాలు, ఆమె తొడుక్కున్న విలువైన గౌను చూసేసరికి మిసెస్ మిండెన్ హృదయం అసూయతో భగ్గుమంటుంది. పాతికేళ్లుగా తన భర్త ఈ స్త్రీ అందాన్ని చాకచక్యాన్ని ప్రతినిత్యం జ్ఞాపకం చేస్తున్నాడు. క్షణక్షణం ఆమె ప్రేమలో తలమునకలైపోయి తన మీద ప్రేమని ఆఖరికి అభిమానాన్ని కూడా చూపటం మర్చిపోయాడు భర్త. అటువంటి భర్త కోసం ఈ స్త్రీ సాయం అర్థించడానికి తను ఇంత దూరం వచ్చింది. నలుగురు పిల్లల తల్లి, అందం లావణ్యం ఏమీ లేని పీపాలాంటి తనను అసహించుకునే భర్తకి ఒకనాటి ప్రేయసి ఈమె. ఎదుట ఉన్న ఆ అందమైన స్త్రీ పీక పిసికెయ్యాలన్న కోపాన్ని అణుచుకుంటూ మిసెస్ మిండెన్ తను వచ్చిన పని చెప్తుంది. యుద్ధంలో ఓడిపోయిన జర్మనీ తన భర్తని కొన్నాళ్లపాటు పార్టీకి వ్యతిరేకంగా పనిచేశాడని నాజీలు వేధించి నిలువ నీడలేకుండా చేశారు. ఆ తరువాత యుద్ధకాలంలో అకృత్యాలు చేశాడని మిత్రపక్షాలు విషవాయువుని ప్రయోగించగల సాధన కనిపెట్టాడని, ఆ విషవాయువు ప్రయోగశాలని అదృష్టవశాత్తు బ్లేజ్ గ్రామ ప్రజల నాశనం చేయడం చేత ఈ ఘోర విపత్తు తప్పిందని నేరం మోపుతూ అంతర్జాతీయ కోర్టులో మిండెన్పై విచారణ జరుగుతూ ఉంది. అంతవరకు వచ్చిన సాక్ష్యాలన్నీ మిండెన్కి వ్యతిరేకంగా ఉన్నాయి. అయితే యుద్ధకాలంలోని సాఫీ పాల్ని జర్మన్ సైనికులు చంపకుండా తప్పించారని, అటువంటి మానవతావాదిపై ఈ నేరం మోపటం న్యాయం కాదని మిండెన్ తరపున సాక్ష్యం చెప్పగల ఒకే ఒక వ్యక్తి లూయిసీ అని, ఆమె జర్మనీ వచ్చి ప్రత్యక్షంగా సాక్ష్యం ఇమ్మని కోరుకుంటుంది మిసెస్ మిండెన్. ఆ జర్మన్ స్త్రీ అభ్యర్థనలో ఒక బెదిరింపు కూడా మిళితమై ఉంటుంది. లూయిసీ కనుక సాక్ష్యం ఇవ్వకపోతే లూయిసీ ఆడబడుచు రిజినీ గురించి, తన భర్తకి లూయిసీకి మధ్య ప్రేమ వ్యవహారం గురించి బట్టబయలు చేస్తానని కూడా అంటుంది. తన భర్తకి మరణదండన పడుతుందని, అటువంటి స్థితిలో యుద్ధకాలపు విషయాలని పైకి తవ్వడం తప్ప తనకి వేరు మార్గం లేదని బెదిరిస్తుంది. 2 రోజుల పాటు తను ప్యారిస్లోనే ఉంటానని, ఈ లోపల లూయిసీ నిర్ణయం చెప్పమని అడ్రస్ ఇచ్చి వెళ్ళిపోతుంది ఆ లావుపాటి స్త్రీ. లూయిసీ ఒక్కసారి గతంలోకి వెళ్ళిపోతుంది. పాతికేళ్లు గడిచిపోయి మర్చిపోదామని అనుకుంటున్న జ్ఞాపకాలు, అవమానం, కోపం, అసహ్యం, మరో వ్యక్తి పట్ల ప్రేమ, తన భర్త దేశభక్తుడిగా మహావ్యక్తిగా గౌరవిస్తున్న తమ గ్రామ ప్రజ, కుటుంబ ప్రతిష్ట, తన కొడుకు పాల్ భవిష్యత్తు, అన్నీ ఒక్కసారి కాలచక్రంలోని ఇరుసుల గిర్రును తిరుగుతాయి. తను సాక్ష్యం చెప్పడానికి వెళ్లాలా? ఎందుకెళ్ళాలి? ఆ జర్మన్ సైనికునిపై తనకి అభిమానంగాని ఆఖరికి సానుభూతి కానీ కూడా లేదు. అయితే తన పిల్లల్ని రక్షించాడని కృతజ్ఞత చూపాలి. వెళ్లాలా వద్దా అని ఊగిసలాడుతున్న లూయిసీకి ఆ రాత్రి కొడుకు దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. కొడుకు కంఠంలో ఆదుర్ద, ఆశ్చర్యం, కోడలి కంఠంలో ఒక రకమైన నిష్ఠూరం. ఆ రాత్రికి రాత్రే తమ పల్లెటూరికి, తమ పూర్వీకుల భవంతికి రమ్మని, అక్కడ ఏం చేయబోయేది నిశ్చయించుకుందామని అంటారు. ఈ జర్మన్ స్త్రీ కొడుకు దగ్గరకు కూడా వెళ్ళిందన్నమాట. 30 ఏళ్ల క్రితం జరిగిన విషయాలు ఎవరికి కావాలి? ఎవరు జ్ఞాపకం ఉంచుకుంటారు? ఆ జర్మన్ స్త్రీ బెదిరింపులకి లొంగిపోవద్దు, సాక్ష్యం ఇవ్వడానికి వెళ్లొద్దు, వెళ్లనవసరం లేదు అని కూతురు సోఫీ వాదన. అయితే కోడలు అత్తగారి వంక అనుమానాస్పదంగా చూడటం లూయిసీ భరించలేక 30 ఏళ్ల క్రితం నాటి గాథను, జరిగిన యథార్థాన్ని ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం ఆరంభిస్తుంది.